విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
ఇది సుస్పష్టంగా చెప్పేశాడు ఆయన. నీవు నా వంశం, నా పుత్రత్వం వల్ల నీ వంశంతో తరించిపోతుంది. తస్మాత్ తపసాతుష్ట యాస్యామితవ పుత్రతాం సమస్త గుణ సంయుక్తో దీర్ఘజీవి స్వరూపవాన్ మమ జన్మకులే యస్య తత్కులం మోక్షగామివై మయి తుష్టే ముని శ్రేష్ట కిమ సాధ్యం జగత్రయే. నాయన, నువ్వు నా దర్శనం పొందావు, నన్ను సంతోష పెట్టావు, ఏ వరం కోరలేదు. అంచేత అన్ని సద్గుణాలు కలిగి పండితుడై చిరంజీవి అని పిలువబడేటటువంటి దీర్ఘజీవి అయిన పుత్రుని పొందుతావు. నేను ఎవడి వంశంలో పుడతానో ఆ వంశం అనాయాసంగా మోక్షం పొందుతున్నాడు. మమ జన్మ కులే యస్య తత్ కులం మోక్షగామివై. నా జన్మ ఏ వంశంలో జరుగుతుందో, ఎవడి వంశంలోనే పుడతానో ఆ వంశం అంతా మోక్షానికి పోతుంది. మునిశ్రేష్ట, ప్రసన్నుడనయ్యాను. నేను ప్రసన్నుడనైతే ముల్లోకాలు అరచేతులు ఉంటాయి మీకు, ఇంకా మోక్షం కరతలామలకం కేక ఏమవుతుంది, మీ వంశానికి అసాధ్యం ఉండదు. ఇలా పలికి దేవదేవేశుడు హరి అంతర్ధే మాయమైపోయాట, అదృశ్యమైపోయాడు. నారదుడికి ఆనందం కలిగింది. ఇలాంటి కథ వింటూ ఉంటే ఆనందం ఎవడు చెందడు అంటే, పూర్వజన్మ దుష్కృతం ఉన్నవాడు ఒక్కడే ఆనందం చెందాడు, తక్కిన వాళ్ళందరికీ ఆనందం కలుగుతుంది. నారదుడికి కబురు పొడిచింది. భగవంతుడు పుత్రుడిగా జన్మిస్తున్నాడు మృకండు, ఎంత భాగ్యవంతుడు. ఈర్ష్య పొందలేదట, వాడికి కలిగింది ఈ భాగ్యం నాకు లేదని. ఆనందం చెందాడు, ఏం భక్తుడు వాడు అనుకున్నాడు. ఆ తర్వాత అన్నట్ట, ఆ భగవంతుడు హరి మృకండునికి ఎలా పుత్రుడిగా జన్మించాడు, భార్గవ వంశంలో పుత్రుడై జన్మించిన ఆయన ఏమేం చేశాడు, మార్కండేయ మహర్షి ప్రళయకాలంలో కూడా విష్ణుమూర్తిని చూడగలిగాడు అని నీవింతకు పూర్వం చెప్పావు. అది జరగడానికి గల కారణం ఇదా, ఇప్పుడు నాకు అర్థమైంది. సాక్షాత్తు భగవంతుడే, భగవంతుని చూడడం ఆశ్చర్యం. ఈ విషయం నాకు తెలియదు, ఏదో మార్కండేయుడు పుట్టాడనండి, చిన్నప్పుడే ఆయన శివ దర్శనం చేసుకుని శివుణ్ణి మెప్పించి చిరంజీవి అయ్యాడనే విషయం తెలుసు. కానీ శ్రీ మహావిష్ణువు మృకండునికి వరమిచ్చిన విషయం నీ వల్ల విన్నాను సనక సనందనాథులారా, బ్రహ్మానందం కలిగించారు, తదనంతరం ఏం జరిగిందో చెప్పండి అనగానే ఆ సనక్కుడు ఇలా అన్నట్ట, శృణు నారద వక్ష్యామి కథామేతాం సనాతనీం విష్ణుభక్తి సమాయుక్తాం మార్కండేయమునిం ప్రతి. నారదా, మార్కండేయమునికి సంబంధించిన కథ, విష్ణుభక్తితో ముడిపెట్టబడిన కథ వివరిస్తున్నాను విను. తపస్సు పూర్తయింది, శ్రీ మహావిష్ణువు దర్శనం అయ్యింది, ఆయన వరమిచ్చి నీ ఇంట్లో పుత్రుడిగా పుడతానని మాయమైపోయాడు. అయినా ఈయన మానేయాలిగా తపస్సు, మళ్ళీ ఇంకా కొంతకాలం కొనసాగించాడు తపస్సు చేసుకుని. ఆ తర్వాత మనస్సుకి ప్రసన్నత శాంతం కలిగిందిట. అక్కడ నుంచి ఉదారుడు మృకండుముని తిరిగి వచ్చేశాడు. అక్కడి నుంచి మరుద్వతి అని పరమ పవిత్రమైనటువంటి ఒక స్త్రీమూర్తితో ఆయనకి వివాహం జరిగింది. గృహస్థ జీవనంలో అడుగుపెట్టాడు. గృహస్థాశ్రమం ఆశ్రమంలోకల్లా గొప్పది. యజ్ఞాలు చెయ్యాలన్నా, కొన్ని పారాయణలు చెయ్యాలన్నా, సమస్త పురాణేతిహాసాలు వచించాలన్నా గృహస్థాశ్రమంలో ఒక్కసారైనా అడుగు పెట్టాలి. అందువల్ల మృకండు మహర్షి గార్హస్థ్య జీవన నిష్ఠాగరిష్ఠుడయ్యాడు. ఆయన భార్య భర్త ఊ అంటే ఊ ఆ అంటే ఆయన. ఈ కలియుగంలో లాగా ఎడ్డంటే తెడ్డు, రెండింటికి రా అంటే ఆరింటికి వస్తాను, అన్నం పెట్టింటే సున్నం పెడతాను అని వాళ్ళు ఉండరట. అలాగే భర్తలు కూడా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. మొత్తం మీద వాళ్ళు వీళ్ళు కూడా ఐకమత్యంగా ఉండరు. వీళ్ళిద్దరూ ఒకటే మాట, ఒకటే అన్నం, ఒకటే మాట. ఆ ఊ అనుకోలేదుట. అసలు వాడు కాపురం చేస్తున్నట్టే తెలియదు. గ్లాసులతో భర్తను కొట్టలేదు ఆవిడ. ఆయన కూడా పాపం ఎప్పుడూ ఆవిడ విసిగించలేదు. సరే, చక్కగా కాలక్షేపం సాగుతోంది. తస్య భార్య సుతిర్దక్ష నిత్యం పతిపరాయణ. ఆయన భార్య శుచిహి నిత్యం పవిత్ర స్నానం చేసేదట. పొద్దుటే లేవడం, హాయిగా స్నానం చేసి భర్తకి దండం కమండలం నీళ్లు తెచ్చిపెట్టేది. ఆయన మనసరిగి నడుచుకునేది. ఎలాగా? మనసా వచసాచాపి దేహేన చపతోరత. మనస్సుతో, వాక్కుతో, శరీరంతో, మూడింటితో పతివ్రత ఆవిడ. కాలం గడిచింది. కాలే దధారస గర్భం హరితేదోంశసంభవం. కాలం గడవగా హరి యొక్క తేజస్సు వల్ల శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడు కాబట్టి ఆయన తేజస్సు ఆవిడ గర్భంలో ప్రవేశించింది. ఆవిడ గర్భవతి అయ్యింది. 10వ నెలలో మహా తేజస్వాలి ధగధగధగ మెరిసిపోతున్న పుత్రుణ్ణి కన్నది. ఆ ఋషి పరమప్రీతుడయ్యాడు. సలక్షణాలతో, సులక్షణాలతో, తేజస్సుతో ఉన్న కుమారుణ్ణి చూచాడు. గుర్తొచ్చింది, వాసుదేవుని వరప్రసాదం, వీడు వాసుదేవుడే అనుకున్నాడు. అయినా పుట్టిన ప్రతివాడికి జాతకర్మాదులు చెయ్యాలి గనక జాతకం కార్యామాస మంగళం విధి పూర్వకం. జాతకర్మలు చేయించాడు, విధి ప్రకారం చేయించాడు, మంగళప్రదమైన కర్మలు చేయించాడు. ఆ కుర్రవాడు శుక్లపక్ష చంద్రుడిలాగా నానాటికి అభివృద్ధి చెందాడు. 5 ఏళ్ళు వచ్చాయి, ఉపనయనం చేశారు. ఆ తర్వాత శిక్షాంచకార విప్రేంద్ర వైదికీం ధర్మ సంహితాం. ఆయనకి విద్యాభ్యాసంలో ప్రవేశపెట్టారు. వేదాలు, ధర్మాలు, సంహితలు అన్నీ తెలుసుకున్నారు. తండ్రి ఆ కుర్రవాడి విద్య పూర్తయ్యాక, నాయన విద్య ఎక్కడితో పూర్తి కాలేదు, నీకు కొన్ని నియమాలు చెబుతున్నా, ఈ నియమాలు నీకు అంటే నీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను, అవేమిటో విను అని. పుత్ర నమస్కార్య ద్విజా పుత్ర సదా దృష్ట్వా విధానత. పండితులైన బ్రాహ్మణులను చూడగానే వినయంగా నమస్కారం చేయి. 3 పూట్ల సూర్యుడికి అర్ఘ్యమియ్యి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇటువంటి వాటిని గౌరవించి వాటికి నమస్కరించు. అది ఎక్కడైనా జరుగుతూ ఉంటే పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళి వినడానికి ప్రయత్నించు. నువ్వు వినలేకపోతే ఎవడన్నా ఉంటే వాడిని పంపించి ప్రోత్సహించు. తపస్సు, భగవద్ ధ్యానము, హరిపూజ ఇవి ఎప్పుడూ విడిచిపెట్టకు. అంతేకాదు, నిషిద్ధం వర్జనీయం స్యా దుష్ట సంభాషణాధికం. నీతులతో స్నేహం చేయకు. అసలు నీతులు ఎవరు? నీతులు అసలు కటువుగా మాట్లాడతారు, గురువుల్ని ధిక్కరిస్తారు, ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా నడుచుకుంటారు. పురాణాలు మొదలైన వాటిల్లో ఉండే ధర్మాలు చెబితే వాటిని వినిపించుకోరు. భర్తని ద్వేషంతో తిరస్కరిస్తారు. అన్ని లోపాలే కనపడతాయి వాళ్ళకి ఇతరులలో. అదిగో అటువంటి వాళ్ళని ఏమంటారు, నిషిద్ధ కర్మలు చేసేవాళ్ళు ఉన్నారే వాళ్ళతో స్నేహం విడిచిపెట్టి. నిషిద్ధం వర్జనీయం శాత్ దుష్ట సంభాషణాధికం, అసలు ఆ దుష్టులతో మాట్లాడడం కూడా విడిచిపెట్టేయాలి. వాళ్ళని బాగు చేద్దామని మనం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళలో ఉండే ఆ లక్షణం పోదే. ఎప్పుడు పుట్టుకతో వచ్చిన లక్షణం. సాధువుల్ని తిట్టడం అనేది పుట్టుకతో వస్తుంది కొందరికి. తిట్టద్దు బాబోయే నీకు ఎంతో పాపం అని చెప్పినా వాడు మళ్ళీ ఎదురుగుండా వస్తాట. యథా సునక ఇవ కుక్క లాంటి వాళ్ళట వాళ్ళు. ఎంత బాగా చెప్పాడండి ఆయన. కుక్క రాయి కనిపించగానే దాని లక్షణం చూపిస్తుంది. అలాగే నీతులకు ఉత్తముల్ని చూసినప్పుడల్లా ఏదో వాళ్ళని కటువు మాటలతో తిట్టాలి అనిపిస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో దుష్టులతో సంభాషించకు. సాధుభిస్సహ వస్తవ్యం విష్ణు భక్తి పరై సదా, సాధువులతో స్నేహం చెయ్యి, విష్ణు భక్తి పరులతో స్నేహం చెయ్యి. నద్వేష కశ్యచిత్ కార్య సర్వేషాం హితమాచరే, ఎవరితోటి ద్వేషం పెట్టుకోకు. ఎంతసేపు ప్రతివాడు భగవత్ స్వరూపుడని భావించి వాడిని కూడా భగవంతుని వలె ప్రేమించడం నేర్చుకో. పుత్ర, యజ్ఞము అధ్యయనం దానం ఇవి శుభకర్మలట. యజ్ఞం చేయడం లేక చేయించడం, జరుగుతున్న తోటికెళ్ళి చూడటం. అధ్యయనం చేయడం పురాణాలు మొదలైనవి, అవి చేయలేకపోతే జరిగే తోటికొచ్చి వినడం. మూడవది దానం. ఈ మూడు కార్యక్రమాలు కూడా సదా కార్యాన్ని చేసుత, నీవెప్పుడు ఆచరించు. ఇలాగా తండ్రి కుమారుడికి ఈ విధంగా చెప్పాడు. మార్కండేయుడు కూడా సర్వదా హరిధ్యానరతుడై ధర్మాచరణలో ఉండేవాడు. ఆయన మహాభాగ్యశాలి, దయావంతుడు, ధర్మవత్సలుడు, ఆత్మజ్ఞుడు, సత్యవ్రతుడు, సూర్యుడితో సమానమైన తేజస్సు గలవాడు, జితేంద్రియుడు, శాంతుడు, మహాజ్ఞాని, తత్వజ్ఞానం కలిగిన వాడు. ఆ అచ్యుతుణ్ణి వెక్కించాలి అనుకున్నాడు. అనుకుని ఆయన తపస్సుకు బయలుదేరాడు. ఈ మధ్యలో శివుడి కోసం వెళ్ళిన కథ అది అందరికీ తెలుసు కనుక ఆ కథ ఇక్కడ మాత్రం చెప్పట్లేదు. ఆయన శివలింగాన్ని కౌగిలించుకోవడం, యమధర్మరాజుని శివుడు జయించడం, తద్వారా వచ్చి ఆయన చిరంజీవి అవ్వడం, ఈ కథ సాధారణంగా భక్తులకు తెలుసు కనుక అది శివపురాణంలో మళ్ళీ వస్తుంది. ఇక్కడ మాత్రం శివుని ద్వారా ఆయన చిరంజీవిత్వం వరం పొందాడంత క్లుప్తంగా చెబుతాడు. ఇక్కడ ఆ కథ అనవసరం ఆయనకి. అందువల్ల చిరంజీవిత్వం పొందినటువంటి ఈయన విష్ణువు గురించి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాట. ఆ మధ్యలో కథ మనకి తెలుసు కాబట్టి నేను కూడా దాన్ని వివరించవలసిన అవసరం ప్రస్తుతం లేదు. తర్వాత మరొక పురాణంలో ఆ కథ వివరించుకుందాం. చిరజీవి మహాభక్తో దేవదేవస్య చక్రిణః, పరమేశ్వరుణ్ణి మెప్పించి చిన్నప్పుడే యముణ్ణి జయించి చిరంజీవి అయినటువంటి ఆ భక్తుడు మహానుభావుడు మార్కండేయుడు, సాక్షాత్తు నారాయణ స్వరూపుడు, నారాయణ అంశ వల్ల జన్మించిన ఆయన ఆ భగవంతుడు వాసుదేవుడి గురించి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి మేరుపర్వత శిఖరం మీద కూర్చున్నాడు. కఠోర తపస్సు చేశాడు ధీమంతుడు ఆ మార్కండేయుడు. ఆరాధన చెయ్యగా 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 అచ్యుతుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాట. ప్రత్యక్షం కాగానే ఏమన్నాడో తెలుసా, ఎవడైనా వరం ఇవ్వాలనుకుంటే ఆ భగవంతుడు ఎంత బాగా అనుగ్రహిస్తాడో చూడండి. చాలా తేలిక అని పై కనిపిస్తుంది, సామాన్యమైనది కాదు. మార్కండేయునికి ఆయన ఇచ్చిన వరం అట, పురాణ సంహితాం కర్తుం దత్తవాన్ వరమచ్యుత, అచ్యుతుడు ఆయనకు వరం ఇచ్చాట. ఏమని, నువ్వు పురాణాలు రాయి, పురాణాలు చెప్పు, పురాణాలు వినిపించు, ఇంతే చెప్పాట. ఇంకేదో చెబుతాడేమో అనుకుంటే ఈయన పురాణ సంహిత అన్నాడు. సంహిత అనగానే మొత్తం 18 ఒక్క భాగవతం తప్పనే ముట్టుకోను, లేకపోతే ఇంకొక బ్రహ్మాండ పురాణం తప్ప ముట్టుకోను అండం కుదరదు. మొత్తం 18 పురాణాలు ప్రజలకు అర్థమయ్యేలాగా మళ్ళీ రాసిపెట్టు. వేదవ్యాసుడు రాసేసరిగా ఇవరకు యుగంలో అయినా నువ్వు రాయి మళ్ళీ, ఎందుకంటే ఆయన రాసిన భాష ఎవరికైనా అర్థం కాకపోతే దానికి వచనం వ్యాఖ్యానం రాయి. చెప్పు కనిపించిన వాళ్ళందరికీ, ఈ పిచ్చవాళ్ళలో కొంతమంది నువ్వు చెబుతున్న పురాణాలు విని నవ్వుకుంటారు. వాళ్ళు నవ్వుకున్నా అరే వీళ్ళందరూ అమాయకులు అనుకుని వాళ్ళని దయతలిచి మళ్ళీ చెప్పుకుంటూ పో, వాడు విన్నాడా లేదా అని ఆలోచించకు. భాష్యం చెప్పు నువ్వు, ఇదే నీకు నేను ఇచ్చే వరం, ఈ పని చేయాలి, ఇంతకుమించి నేను నిన్నేం కోరనన్నట్ట. విష్ణు ఆశ్చర్యపోయాడు ఆయన. ఎప్పుడైతే మార్కండేయుడి పురాణాలు వివరించమన్నాడో ప్రజలకి, వెంటనే దేవతలు పుష్పవర్షం కురిపించారు. మార్కండేయో మునిస్తస్మా నారాయణ ఇతి స్మృత, ఒరే నువ్వు నారాయణుడవురా అన్నారట. ఎవడు పురాణం చెబుతాడో, ఎవడు పురాణం రాస్తాడో, ఎవడు పురాణంలో ఉండే విశేషాలకి వ్యాఖ్య చేయగలిగి భాష్యం చెబుతాడో వాడికి నారాయణుడు విష్ణు వంశస్వరూపుడని పేరు. అందుకని దేవతలు వెంటనే వాడిని నువ్వు నారాయణుడవు నారాయణుడవు నారాయణుడు అని పుష్పవర్షం కురిపించారట. అప్పటి నుంచి ఆయన విష్ణుస్వరూపుడు అయిపోయాడు. ఆ తదనంతరం దేవాదిదేవుడు విష్ణువు, నాయన నువ్వెప్పుడైతే పురాణాలు రాస్తావో నేను ఇదివరకు మీ నాన్నకి ఇచ్చిన వరం ప్రకారం నా వంశీ నీవు, ఆ వంశీ నిర్వహి శాశ్వతంగా నువ్వు విష్ణుస్వరూపుడు అవుతావు, చిరంజీవు అవుతావు. అష్టాదశ పురాణముల భాష్యం ప్రజలకు అందించిన నీకు మరొక వరం ఇస్తా. ఏమిటో తెలుసా? ప్రళయకాలంలో సమస్త జగత్తు నశించిపోయినా నా దివ్య మంగళ రూపం చూసే భాగ్యం నీ ఒక్కడికే ఇస్తున్నానట. నీకు కూడా భాగ్యం వస్తుంది. ఈ 18 పురాణాలు ఒక్కరోజు కూడా విడవకుండా వినండి, శుభ్రంగా శ్రద్ధగా వినండి. వింటే విష్ణువు యొక్క మంగళ రూపం చూడగలిగే భాగ్యం వస్తుంది. చెప్పినందుకు నాకు విన్నందుకు మీకు. తస్య దర్శయితుం విప్రస్థం న సంహృతవాన్ హరి మృకండుతనయోధేమాన్ విష్ణు భక్తి సమన్విత జగత్యేకార్ణవీభీతే సప్రభావం జనార్దన. పురాణ సంహితను వ్యాఖ్యానం చేసిన ఆ మహానుభావుడికి జగత్తంతా ప్రళయంలో మునిగిపోయినప్పుడు తన రూపం చూసే భాగ్యం ప్రసాదించాడు ఆయన. ఓ విప్ర, సంసారమంతా నశించిన నువ్వు సంహరింపబడవు అన్నాడు. అలాగే ప్రళయం అయిపోయింది ప్రపంచమంతా, మహాభయంకరమైన జలంలో మునిగిపోయింది లోకమంతా, అదే జలప్రళయం. ఆ జలప్రళయంలో ఈ మృకండ పుత్రుడు ఒక్కడే, విష్ణుభక్తుడు ఒక్కడే, ధీమంతుడు ఒక్కడే, అష్టాదశ పురాణవేత్త అయిన మార్కండేయుడు ఒక్కడే వణికిపోతూ చలిలో కూడా అక్కడ కాసేపు ఉన్నాడు. ఇంతలో ఎదురుగుండా భగవంతుడు హరి నిద్రపోతూ కనిపించాడు ఆదిశేషుడి పానుపు మీద. ఆ దృశ్యం మాయమయ్యింది. తదనంతరం ఏమయ్యాడని చెప్పుకున్నాం, మర్యాకు మీద వేళ్లాడుతూ ఉయ్యాలా జంపాలా అనుకుంటూ తిరుగుతున్నట్ట. ఆ స్వామిని కూడా చూడగలిగట్ట. ఆశ్చర్యపోయాడు ఆయన, ఏంటి నిద్రపోతున్నాడు ప్రపంచమంతా నీరు, ఈ నిద్రపోతున్నాయని మళ్ళీ ఆయన మాయమైపోయాడు, బుజ్జి బాబు ఈ మర్యాద మీద ఊగుతున్నాడు ఉయ్యాలా జంపాలా. ఆ రూపం చూశాడు. ఎంతకాలం చూసేటండి, ఎంతకాలం ఏకార్ణవంలో ఆ మహాసముద్రంలో శ్రీ మహావిష్ణువు నిద్రించాడు, ఎంతకాలం ఆయన ఊగాడు, ఎంతకాలం ఈయన చూశాడు అంటే ఇక్కడ చెబుతున్నాడు ఆ కాల ప్రమాణాన్ని. నాయన తస్య ప్రమాణం వక్ష్యామి కాలస్య వదత శృణు దశభి పంచభిశ్చైవ నిమిషై పరికీర్తిత కాష్ఠాతాం త్రింశతో జ్ఞేయ కళా పద్మజనందన తత్రింశత క్షణోజ్ఞేయస్తై షడ్భర్ఘటికా స్మృత. 15 నిమిషాలు ఒక కళ. ఇని 15 నిమిషాలు, నిమిషం అంటే రెప్పపాటు, 15 సార్లు రెప్పపాటు వేస్తే దానిని ఒక కళ అంటారు. లేదా 30 కాష్ఠాలు ఒక కళ, 30 కళలు ఒక క్షణం. అంటే 15 సార్లు రెప్పపాటేస్తే కళ, అటువంటి 30 కళలైతే ఒక క్షణం. మనం అనుకునే క్షణానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. మనం క్షణం క్షణం అంటున్నాం కానీ అసలు క్షణం అంటే ఇదన్నమాట. అటువంటివి 6 క్షణములైతే ఒక ఘటిక, 2 ఘటికలు, అదే ఘడియ ఘడి అంటాం పంచాంగంలో రాసే ఘడి అంటే ఇదన్నమాట. 2 ఘడియలైతే ఒక ముహూర్తము. 30 ముహూర్తం అంటే, ముహూర్తం అంటే దాదాపు 42 నుంచి 48 నిమిషముల కాలం. అటువంటి 30 ముహూర్తాలైతే ఒక రోజు. అంటే ఇవాళ మనం 24 గంటలు లెక్కేసాం దాన్నే. అటువంటి 30 రోజులైతే ఒక మాసం. ఆ మాసాల్లో కృష్ణపక్షం 15 రోజులు, శుక్లపక్షం 15 రోజులు. అటువంటివి 2 మాసములు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక అయనం. 2 అయనములు అంటే ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు, వెరసి 1 సంవత్సర కాలం. ఈ సంవత్సరం మనకు గడిస్తే దేవతలకు 1 రోజు అవుతుందట. అంటే ఉత్తరాయణం దేవతలకేమో పగలు, దక్షిణాయనమేమో రాత్రి. అందుకే బదరీ క్షేత్రంలో ఉన్నాం మనం. వాళ్ళు 6 నెలలు అక్కడ మనం పెడితే 6 నెలలు దేవతలు పూజిస్తారు అక్కడ. దేవతలు సంధికాలంలో పూజిస్తారనమాట. వాళ్ళకి ఉత్తరాయణంలోనూ దక్షిణాయనం మధ్యకాలంలో మనం పూజిస్తున్నాం, దక్షిణాయనం ఉత్తరాయణం మధ్యకాలంలో వాళ్ళు పూజిస్తారట. రహస్యం అంటే రాత్రి అవగానే నిద్రపట్లేదుగా మనం. ఇప్పుడు సాయంత్రం 6 దాటితే రాత్రి కింద లెక్క, కానీ మనం 10 అయినా 11 అయినా టీవీ పెట్టుకుని టింగు రంగానే మరి మనం పడుకోవట్లేదే. అలాగే దేవతలు కూడా సగం ఉత్తరాయణం సగం దక్షిణాయనం కలుపుకుని ఆ స్వామి నర్చిస్తున్నారట. అక్కడ మొత్తం మీద ఉత్తరాయణం వాళ్ళకి పగలు, దక్షిణాయనం రాత్రి. ఇంకా పితృదేవతలకి కాలం ఏమిటి, మనకు ఒక నెలలాళ్ళు గడిస్తే పితృదేవతలకు ఒక్కరోజు వాళ్ళకి. అందుకే మాసికాలు 12 పెడతారు మన వాళ్ళు, అది రహస్యం అన్నమాట. మనకిక్కడ ఒక నెల గడిస్తే పితృదేవతలకు ఒక్క రోజు కనుక, వాళ్ళకి రోజు రోజుకి భోజనం 12 రోజులు వరుసగా పెట్టాలి కనుక 12 నెలలు మాసికం పెట్టి అక్కడి నుంచి సంవత్సరానికి ఒకసారి మనం పెడితే వాళ్ళకి ఒక్క 12 రోజులు ఒక మాసం కింద లెక్క కనుక అక్కడి నుంచి ఏటా 14 పెడుతున్నాం మనం. పితృదేవతలకి తిండి పెడుతున్నాం, ద్రోహులు అవుతారట. పితృదేవతలకి 14 మాసికాలు పెట్టని జీవులు ఉండారే, వాళ్ళ కులం తరించదట, వాళ్ళ కులం భ్రష్టం అవుతుంది. నేం కాదు, నారద పురాణంలో చెప్పారు. సూర్యచంద్రుల సంయోగ కాలం ఉన్నదే, అది ఉత్తమ కల్పము. సూర్యుడు చంద్రుడు కలిసిపోయారంటే దగ్గరికి ప్రళయం అంటారు దాన్ని. అది మామూలు కల్పం. ఇప్పుడు మన శ్వేతవరాహ కల్పం అని చెప్పుకుంటున్నామే, ఇలాంటి కల్పం అంటే ఏమిటి, సూర్యచంద్రులు ఒకళ్ళతో వాళ్ళు కలిసిపోతారు, అప్పుడు ప్రపంచం నశిస్తుంది, మళ్ళీ జనం పుడతారు, మళ్ళీ పెరుగుతారు, ఇదొక కల్పం అన్నమాట. ఇలాంటి కల్పానికి ఉత్తమ కల్పం అని పేరు. ఇంకా దేవతలకు ఇందాక మనం చెప్పుకున్నాంగా, మనకి ఏడాది అయితే వాళ్ళకి ఒక రోజని, అలాంటి రోజులు 360 అయితే ఒక ఏడాది, 12,000 సంవత్సరాలు దేవతలు బతుకుతారట, వాళ్ళకు ఒక యుగం అవుతుందట. 4,000 యుగాలు దేవతలకి గడిస్తే మనుషులకి 2 కల్పములు వెళ్ళిపోతాయి ఏకంగా. శ్వేతవరాహ కల్పం, అంత పూర్వం ఇంకేదో పద్మకల్పం, ఇలాంటి కల్పాలు 2 వెళ్ళిపోతున్నాయి ఏకంగా. దీనిని 81,000 చతుర్యుగాల కాలం అంటాం. ఇది ఒక మన్వంతరం అని పిలువబడుతుంది. ఇలాంటి మన్వంతరాలు 14 పెడితే బ్రహ్మదేవుడికి ఒక్క పగలవుతుంది, మరో 14 మన్వంతరాలు పెడితే ఒక రాత్రి అవుతుంది. వాడు ఆయుర్దాయం తోడండి వీడి దొంపదగా. ఓ విప్రేంద్ర, రాత్రికాలంలో బ్రహ్మ నిద్రైతే నాశనం అవుతుంది, అది మహాప్రళయం. పగలు బ్రహ్మ కళ్ళు విప్పితే మళ్ళీ యుగాలు పెడతాయి. ఇలాంటి బ్రహ్మ ఒకడు నాశనం అయిపోతే అది మహాప్రళయ నిత్య నైమిత్తికాది బ్రహ్మ ప్రళయం అని పిలువబడుతుంది. మానవ సహస్రముల యొక్క ప్రమాణం కొలది లేనిది, అయినా చెబుతున్నా విను. 1,000 చతుర్యుగాలు బ్రహ్మకు ఒక రోజు, అలాగే బ్రహ్మకి 1 మాసం 1 ఏడాది, దీన్ని బట్టి లెక్కేసుకో మనం. 1,000 చతుర్యుగాలకు రెట్టింపు అయితే 1,000 చతుర్యుగములు × 2 అంటే 8,000 యుగాలు అయితే బ్రహ్మకు ఒక రోజు. అలాంటివి 30 రోజులు అయితే 1 నెల, అటువంటివి 12 మాసాలు 1 సంవత్సరం, అటువంటివి ఆయనకి 100 వర్షాలు గడిస్తే గాని ఆయన పోడు. ఇదొక భయంకరమైన కాలం. ఈ కాలము భూమండలం మీద కలం గుచ్చుకుని వేసుకుంటూ పెడితే ఈ చివరిని చివరిదాకా వేసుకెళ్ళినా లెక్క అంత తేలిగ్గా తెమరదు, అంత పెద్ద కాల ప్రమాణం అయినది. అలాంటి కాలములో బ్రహ్మదేవుడు రాత్రి నిద్రపోతూ ఉంటే జలప్రళయం వచ్చినప్పుడు ఈ మృకండు పుత్రుడు విష్ణువు యొక్క ఆ రూపాన్ని చూడగలిగాట మార్కండేయుడు. అంటే బ్రహ్మ కూడా నిద్రపోతే ఈయన మెలకుగా ఉండి ఆ రూపాన్ని చూడగలిగాడంటే ఈయన విష్ణు స్వరూపుడు అవునా కాయన, అష్టాదశ పురాణదత్త అవునా కాదా. రాత్రి పర్యంతం జీర్ణపత్రం వలె ఉన్న ఈయన స్థిరంగా ఉన్నాడు. అలా చూస్తున్నాడు, ఇంతలో తెల్లారింది, ఇంతలో హరి లేచాడు. హరి యొక్క బొడ్డులో ఉన్న బ్రహ్మదేవుడు బయటకు వచ్చాడు, ఆయన లేచాడు, చరాచర జగత్తు సృష్టింపబడిందట. వెంటనే ఆయన అనుకున్నట్ట, ఇదేంటి ఇందాక విష్ణుమూర్తి కనపడ్డాడు, ఇంతలో విష్ణువు ఆయమైపోయాడు, బ్రహ్మ వచ్చాడు, ఈ జనాలంతా వచ్చారు, భూమండలం వచ్చింది, ఇదేమిటి సృష్టి వచ్చింది అనుకున్నట్ట. ఆయన కళ్ళ ముందు సృష్టి జరిగిపోయింది. ఆశ్చర్యం అంతా ఆయనకి తెలియకుండానే జరిగిపోయింది. అప్పుడు ఆయన జలమంతా పోయి మళ్ళీ జలంలో స్థలం వచ్చి స్థలం మీద నూతన సృష్టి వచ్చింది. విస్మయం, నేను బ్రహ్మ సృష్టిలో ఉండి కాను అని గ్రహించాట. జగన్నాథుని సృష్టి, బ్రహ్మ సృష్టి కాదు అది. పరమప్రసన్నుడై హరిచరణాలకు నమస్కరించి, స్వామి ఎంత అనుగ్రహం అయ్యా, నీ నిద్ర చూశాను, నువ్వు వటపత్రశాయిగా ఉండడం చూశాను, నిద్రపోతున్న బ్రహ్మ నీలో నశించిపోవడం చూశాను, ఆయన మళ్ళీ పైకి లేచి నిద్రలోంచి లేచి సృష్టి చేయడం అంతా నాకు అడము ఆశ్చర్యంగా జరిగిపోయింది. ఏం జరిగిందో తెలియదు, అంతా జరిగిపోయింది అప్పుడే. మహాత్మా నాకెంత భాగ్యం కలిగించావు, నా మీద ప్రసన్నుడు అయ్యావు కదా అని పాదాల మీద పడి నమస్కరించి ఆనందపడిపోయి తుష్టావ వాగ్భిరిష్టాభి సదానందైక విగ్రహం, దివ్యమంగళ విగ్రహం, సదానంద స్వరూపుడైన విష్ణుమూర్తిని చూచి ఇలా స్తోత్రం చేశాడు మార్కండేయుడు. ఆనందంగా కళ్ళు మూసుకోనండి. ఓం సహస్ర శిరసం దేవం నారాయణ మనామయం, జనార్దన స్తోత్రం అంటారు దీనిని. అస్తమాడు జనార్దన, జనార్దన అని వస్తుంది. వాసుదేవ మనాధారు ప్రణతోస్మి జనార్దనం, అమేయమజరం నిత్యం సదానందైక విగ్రహం, అప్రతర్క్యం అనిర్దేశ్యం ప్రణతోస్మి జనార్దనం, అక్షరం పరమం నిత్యం విశాక్షం విశ్వసంభవం సర్వతత్వమయం శాంతం ప్రణతోస్మి జనార్దనం, పురాణం పురుషం సిద్ధం సర్వజ్ఞానైక భాజనం పరాత్ పరతరం రూపం ప్రణతోస్మి జనార్దనం, పరం జ్యోతి పరం ధామ పవిత్రం పరమం పదం సర్వైక రూపం పరమం ప్రణతోస్మి జనార్దనం, తం సదానంద చిన్మాత్రం పరాణాం పరమం పదం సర్వం సనాతనం శ్రేష్టం ప్రణతోస్మి జనార్దనం, సగుణం నిర్గుణం శాంతం మాయాతీతం సుమాయనం అరూపం బ్రహురూపం తం ప్రణతోస్మి జనార్దనం, ఎత్ర తద్భగవాన్ విశ్వం సృజత్యవతిహంతి చ తమాదిదేవమీశానం ప్రణతోస్మి జనార్దనం, పరేశ పరమానంద శరణాగత వత్సల త్రాహి మాం కరుణా సింధో మనోతీత నమోస్తుతే. ఏవం స్తువంతం విప్రేంద్రం మార్కండేయం జగద్గురుం ఉవాచ పరయా ప్రీత్యా శంఖచక్ర గదాధరః. సహస్ర శిరస్సులు, వేలాది శిరస్సులు గల నీకు నమస్కారం. అనేక బాహువులు, అనేక నేత్రములు, అనేక పాదాలతో ఉండే స్వామి నారాయణ అనాధార జనార్దన దేవదేవ నీకు ప్రణామం. ఇంత అనే పరిమితి లేదు నీ శరీరానికి. 6 అడుగులా 7 అడుగులా 5 అడుగులా 3 అడుగులా ఇటువంటి మితి పరిమితి లేని నీకు నమస్కారం. నిత్య సదానందమయ విగ్రహానికి నీకు నమస్కారం. ఓ జనార్దన నీకు నమస్కారం. ఏకమాత్ర జ్ఞానస్వరూప ఆధార స్వరూప నీకు నమస్కారం. సచ్చిదానంద స్వరూప నమస్కారం. సగుణుడవు, నిర్గుణుడవు, శాంతస్వరూపుడివి, పరాత్పరుడవు. అనేక రూపాలతో ఈ జగత్తులో ఉండే ప్రతి ప్రాణి నీవే. అందువల్ల ఏ ప్రాణిని చూసినా నువ్వే కనపడుతూ ఉండే, ఇంకెతరులను నేనేం తిట్టగలను? అటువంటి సర్వవ్యాపి నీకు నమస్కారం అని కళ్ళు మూసుకుని ఆనందంతో పులకించి ధ్యానం చేశాడు. వాక్కు మనస్సు ఇక తన్మయమైపోయాయి. కొంతకాలం పోతే ఇక ఏం పని చేయవట, అచేతన స్థితిలో గడిపోతాడు, ఆయనలో లీనమైపోతాడు. అలాగే ధ్యానం చేస్తూ చేస్తూ తనను మర్చిపోయి భగవంతుడిలో కలిసిపోయాడు కాసేపు. అలాంటి స్తోత్రానికి పరమానంద స్వరూపుడై భరితుడై సచ్చిదానంద విగ్రహుడైన భగవంతుడు, అనంతుడు, వాసుదేవుడు, జనార్దనుడు, విశ్వాత్ముడు, విశ్వవేద్యుడు, శాశ్వతుడు, అతడు, బ్రహ్మప్రభుడు, ఈశ్వరుడు పరమప్రీతి చెంది తుష్టి చెంది శంఖ చక్ర గద పద్మ వేత్ర హస్తుడై అనేక బాహూధర వక్త్ర నేత్రుడై శిరస్సు మీద శిఖిపించం మెరిసిపోతూ ఉండగా, వక్షస్థలం మీద కౌస్తుభమణి మెరిసిపోతూ ఉండగా, శ్రీవత్సం అనే లాంఛనం పుట్టుమత్త మెరిసిపోతూ ఉండగా ఆయనకి దర్శనమిచ్చి మేఘగంభీరస్వరంతో భగవంతుడు ఇలా అన్నట్ట, ఓయి మార్కండేయ సంతోషించాను, పరమతుష్టి చెందాను, భాగవతోత్తముడు నువ్వు. భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ భాగవతులని పిలువబడతారు. భగవంతుడి యొక్క భక్తులతో స్నేహం చేసే వాళ్ళంతా భాగవతులయ్యి ఉంటారు. వాళ్ళని ప్రేమిస్తాను నేను, వాళ్ళకి సేవ చేస్తాను నేను, నా భక్తులకు నేను పాదసేవకుండి పరిచారకుండి అవుతాను. నాయనా సర్వదా మీ రక్ష చేయడమే నా కర్తవ్యం, సందేహం లేదు, ద్విజశ్రేష్ట. నిత్యం ప్రచ్ఛన్నంగా అంటే రహస్యంగా భక్తుల కోసం కాసు కూర్చుంటాను నేను. మీ రక్షణే నా కర్తవ్యం అనగానే మార్కండేయుడు అన్నట్టు వెంటనే ఏమయ్యా భాగవతుల్ని రక్షిస్తానన్నావు? అసలు భాగవతులు అంటే ఎవరు? కిం లక్షణాః భాగవతాః జాయంతే కేన కర్మణ ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం కౌతూహల పురోయతః. వెంటనే అన్నాడు. అసలు ఎవరు భగవద్భక్తులు? విభూతి పెట్టిన వాళ్ళు, బొట్టు పెట్టిన వాళ్ళు, గుర్రాలెక్కి దైవ దర్శనానికి వెళ్ళేవాళ్ళు, కాలినడకన పరిగెత్తుకెళ్ళేవాళ్ళు, నిరంతరం వాసుదేవ అని పెద్ద గొంతుకుతూ అరిచేవాళ్ళు, వీళ్ళందరూ భక్తులేనా? లేక మళ్ళీ ఈ భక్తులలో తేడాలున్నాయా? నిజమైన భాగవతులు ఎవరు? ఏ తదిచ్చామి ఇది తెలుసుకోవాలని కోరుతున్నాను. కౌతూహల పరహ, కుతూహలం, తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాణ్ణి తెలియజెప్పన్నట్ట. వెంటనే భగవంతుడు భాగవతుల లక్షణం చెబుతున్నాడు. అసలు నిజమైన భగవద్భక్తులు ఎలా ఉంటారు? ఈ భగవద్భక్తుల్లో చాలా తేడాలు ఉంటాయి. మరి అందరం పరిపూర్ణమైన భక్తే కలిగి ఉంటే ఈ భూమండలంలో అధర్మం ఎక్కడుంది? అనాచారం ఎక్కడున్నది? అద్భుతంగా భగవంతుడు చెప్పాట భాగవతుల లక్షణాలు.
26 శ్లోకాల్లో చెప్పాడంటే ఇక చాలా ఉందిట. అయినా క్లుప్తంగా భాగవతుల లక్షణాలు తెలియజేశాడు. ఎవరెవరు భగవంతుడి యొక్క భక్తులు అవుతారు, ఎవరెవరు భగవంతుని భక్తులు కాదే అంటే, లక్షణం భాగవతానాం సుడుష్ ముని సప్తమ భక్తుం తేషాం ప్రభావం హి శక్యతే నాప్త కోటి కోటి సంవత్సరాలైన మహానుభావులైన భక్తులు గొప్పతనం వర్ణించలేము, వాళ్ళ లక్షణాలు వర్ణించలేము. అయినా నీకు క్లుప్తంగా కొన్ని విశేషాలు చెబుతాను. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళంతా పరమ భాగవతోత్తముడు. అందులో ఏ హితాః సర్వ జంతూనాం గతాసూయాః అమత్సరాః వశినో నిస్పృహాః శాంతాస్తేవై భాగవతోత్తమాః. ఈ శ్లోకాలన్నీ కూడా దేవై భాగవతోత్తమాః అనే ఒకటంతో విడతాయి. వాళ్లే భాగవతోత్తములు అంటున్నాడు. ఎవరు? సర్వ జంతూనాం ఏ హితాః, ఎవరు సమస్త ప్రాణుల యొక్క హితం మేలు కోరుకుంటారో వాళ్ళు భాగవతోత్తములు. అంటే కొంతమంది బాగుపడాలి, కొంతమంది నాశనం అవ్వాలని అనుకుంటాం కదా సహజంగా మనం లోకంలో. అందరి మేలు ఎక్కడ కోరుకోగలం? కోరుకోలేము. భగవద్భక్తి అనే ముసుగులో కొంతమందిని ఆశ్రయించిన వాళ్ళనేమో బాగుపడాలనుకుంటారంట, తేడా వస్తే వాడు నాశనం కావాలని ఆ నోటితోటే తిట్టుకుంటాడంట. భాగవతోత్తములు ఉన్నారే, ఉత్తములైన భక్తులు, మామూలు భక్తులు కాదు వాళ్ళు. ఏ పరిస్థితులలో శత్రువు కూడా బాగుండాలని కోరుకుంటారట, అపకారికి ఉపకారం చేస్తారట. ఉపకారికి ఉపకారం చేయడం పెద్ద విశేషం ఉంది, అది వాళ్ళ లక్షణం. గతాసూయాహ, అసూయ ఉండదు వాళ్ళకి. అమత్సరాహ, ఇతరుల మీద మాత్సర్యం, వాళ్ళ వృద్ధిని చూచి లోపల కుళ్ళిపోవడం అనే లక్షణం ఉండదు. వశినః, తమ మనస్సు తమ మాట అన్ని ఇంద్రియాలు నిగ్రహించుకుంటారు, తమ అదుపులో పెట్టుకుంటారు. చిన్న వాపు వస్తే అవుతామంటే బండబోతులు తిట్టేస్తామని అస్సలు వాళ్ళు అలా తిట్టరు, వాళ్ళని వశినులు అన్నారు. నిస్పృహాః, ఈ భౌతికమైన సౌకర్యాల మీద స్పృహ ఉండదు. ఇవాళ రుచి కలిగిన పాయసం పెడితే పొంగి ఓహో నీ అంతవాడు లేడంటుంటాం, ఆ సౌకర్యం కొంచెం లోపిస్తే అబ్బే వీడు మంచివాడు కాదని ఆ నోటితోటే తిడతామట మనం. అంటే ఈ జిహ్వ, ఇంద్రియాలు, వీటి సుఖాల మీద ఆసక్తి కలిగి ఉండడం, స్పృహ కలిగి ఉండడం అంటే ఇలాంటి వాటికి అతీతంగా ఉంటారు. అందుకని వాళ్ళని నిస్పృహులు అన్నారు, స్పృహ లేని వాళ్ళు. ఇక శాంత, శాంత పురుషులు అయి ఉంటారట వాళ్ళు, వీళ్ళని భాగవత ఉత్తములు అన్నారు. కర్మణ మనస వాచ పరపేడాం కుర్వతే అపరిగ్రహశీలాశ్చ దేవై భాగవతా స్మృతా. మనస్సుతో కాని, మాటతో కాని, చేసే పనితో కాని పరపేడాం నకురవతే, ఇతరుల యొక్క బాధ కలిగించరు వాడు, పరులను పీడించరు, తిట్టరు, కొట్టరు, ఏమి వాళ్ళకి అపకారం చెయ్యరు. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏమి కొల్లగొట్టేద్దామా, రహస్యంగా వీడికి తిరగకుండా 10 రూపాయలు పట్టుకుపోదామా అని ఎదురు చూసుకునేటటువంటి లక్షణం వీళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళు భాగవతోత్తములు. సత్కథా శ్రవణే యేషాం వర్తతే సాత్వికి మతి తద్భక్త విష్ణు భక్తాశ్చ దేవై భాగవతోత్తమా. ఇంకా భాగవతోత్తములు ఎవరు? పరమ పవిత్రమైన ఇటువంటి సత్కథలను, పురాణ కథలను ఆసక్తిగా వింటారు. ఓ రోజు వచ్చో రోజు ఎగ్గొట్టి సినిమా కోసం పురాణాలు ఎగ్గొట్టి ఇంకేదో దాని కోసం ఈ పురాణాల జోలిని రాకుండా ఎక్కడా కాలక్షేపం కానప్పుడు మాత్రమే వస్తారు కొంతమంది. వాళ్ళు ఉత్తి భాగవతులు, అసలు జీవితంలో వీడి జోలికి రాదు. వాళ్ళు అభాగవతులు, భాగవతోత్తములు ఈ కథ కోసం అన్ని త్యాగం చేస్తారంట. ఎంత విలువైన పని అయినా సరే ఈ పురాణ కథల కోసం త్యాగం చేసేవాళ్ళు ఉన్నారే, అటువంటి సాత్వికమైన బుద్ధి కలిగిన వాళ్ళని భాగవత ఉత్తములు అన్నారు. ఎవడు విష్ణు భక్తియో, భక్తులను ఎవడు ప్రేమిస్తాడో వాళ్ళు భాగవతోత్తములు. భక్తుల్ని ప్రేమించడం చాలా గొప్ప లక్షణం. అవతల వాడి అవసరాన్ని కనిపెట్టి దానం చేసేవాడు ఉంటాడే వాడు భాగవతోత్తముడు. అవసరం కనిపెట్టి చెయ్యాలి. అవతల వాడికి ఆకలిస్తున్నప్పుడేమో మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పీకిదాకా తిని వచ్చిన తర్వాత ఇడ్లీ తింటారా అండి, టిఫిన్లు తింటారా, కాఫీ తాగుతారంటే ఏమిటి ఉపయోగం? సత్య స్థితిలో ఉన్నాడు తిని. ఇప్పుడు మైక్ ఉంది నా దగ్గరకు వచ్చేసరికి శ్రీను వాల్యూమ్ పెంచాలి, కారంజెట్ సుబ్బారావు గారు నామని చెప్పినట్టు తగ్గించాలి, ఆ గొంతుకుని బట్టి మైక్ అడ్జస్ట్ చేయాలి. అలాగే ఆ వ్యక్తి అవసరాన్ని బట్టి సహకారం దానం అందించాలి. అటువంటి వాళ్లను భాగవతోత్తములు అంటారు. ఉత్తములైన భక్తుడు ఎవడో తెలుసట? మాతాపిత్రోస్తు శుశ్రూషాం కురవంతి నరోత్తమాక. ఎవడు తల్లిదండ్రులకు రోజు భక్తి శ్రద్ధలతో సేవ చేస్తాడో వాడు, తల్లిదండ్రులు ఎంత దుర్మార్గులైన అవ్వచ్చు కాక, వీడికి హక్కులు ఎదుటి వాళ్ళని తిట్టడానికి, నీ మొహం తగలయ్యా నీ వలనే పాడైపోయాను రా అని తండ్రిని తిట్టేవాడు ఉన్నారు, తల్లిని ఆడిపోసుకునేవాళ్ళు ఉంటారు. ఎన్ని దోషములు చేసినా తల్లిదండ్రులను క్షమించి విడిచిపెట్టాలట, వాళ్ళ సేవ చేసుకోవాల్సిందే. వాళ్ళు మనల్ని బాధ పెడుతుంటే మనం తప్పుకుని మన పని మనం చేసుకుంటే తప్ప వాళ్ళని పరుషంగా పల్లెత్తి తిట్టరాదు. అది అటువంటి వాడు పరమ భాగవతోత్తం. తర్వాత గంగా విశ్వేశ్వర ధియా దేవై భాగవతోత్తమా. తల్లిదండ్రులు అటండి సేవ చేయడమే కదట, తల్లిని గంగగా తండ్రిని విశ్వేశ్వరుడిగా కాశీ విశ్వేశ్వరుడిగా భావించేవాడు పరమ భాగవతోత్తం. తల్లి అంటే గంగతో సమానం, తండ్రి అంటే కాశీ విశ్వేశ్వరుడితో సమానం. వాళ్ళని అసహ్యించుకోకుండా సేవ చేయాలి. ముఖ్యంగా మంచం మీద పడినప్పుడు బలమూత్రాధికారులు కూడా ఎత్తి సేవ చేసేటటువంటి ఆ పుత్రులు ఆ కోడళ్ళు ఉన్నారే వాళ్ళు, గంగానది పేరు వినబడినంత కాలం ఊర్ధలోకాల్లో శుభస్థితిలో ఉంటారట వాళ్ళు. ఏతు దేవార్చన రతాక ఏతు తత్ సాధకా స్మృతాః పూజాం తుష్టవాన్ ఉమోదంతే దేవై భాగవతోత్తమాః. ఎవడు దేవార్చన పొద్దున లేవగానే చేస్తాడు, ఎవడు దేవ అర్చన చెయ్యకుండా తిండి తినడు, పోని తాను చేయలేకపోయినా అర్చన చేసేవాళ్ళని చూచి సంతోషించి వాళ్ళకి ప్రతిరోజు నమస్కారం చేస్తాడు వాళ్ళంతా పరమ భాగవతోత్తం. ఇంకా వ్రతాలు చేస్తాం పారాయణలు చేస్తాం అన్న వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళంత భాగవతోత్తం లేరండి. ఇక్కడ ఎంత మాట నడుతుంది వ్రతినాం అంటే, ఇప్పుడు వారం రోజులు భాగవతం పారాయణం చేసాం లేదా 9 రోజులు దేవి భాగవతము భారతము ఇంకోటి ఇంకోటి పారాయణ చేస్తున్నారు, వీళ్ళని వ్రతులు అంటారు. ఇటువంటి వ్రతస్థులకు యతులకు పరిచయ పిరాశ్చయే వియుక్త పరనిందాశ్చయే వై భాగవతోత్తమ. వీళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఈ పారాయణం చేస్తున్నప్పుడు మీకు సేవ చేస్తామండి, మీకు మంచినీళ్ళు కావాలా, కాడు నొప్పి పుడుతున్నాయా, లేక ఇంకేం కావాలి అని ఈ సమయంలో వాళ్ళకి సేవ చేసేవాళ్ళు ఉన్నారు చూసే, పరిచర్యా పరుడు అంటారు వీళ్ళని. వాళ్ళు పరమ భాగవతత్వములు. ఆ సమయంలో వాళ్ళకి సేవ చేయటం అంటే సాక్షాత్తు భగవంతుడు వాసుదేవుడికి సేవ చేయటం. వియుక్త పరనింద పొరపాటున అటువంటి వాళ్ళని నిందించకూడదు, పరనింద చేయకూడదు. ఈ పారాయణ చేస్తున్న వాడిని ఎవడన్నా నిందించాడా, మొత్తం వాడు చేసిన పాపాలన్నీ వీడు పోటు కట్టుకుపోతాడు. సూపర్. అలాంటి వాళ్ళు ఉత్తమ భాగవతోత్తములు. ఎవరు తిట్టేవాడు కాదు, తిట్టని వాడు. ఎవడు హితవాక్యాలు పలుకుతారో, ఇతరులకు మేలు నోటి వెంబడి పలుకుతారో, ఎవడు ఇతరులలో ఉండే మంచి గుణం సేకరించి చెడ్డని విడిచిపెడతారో. అసలు కొంతమంది పొజిషన్ ఏమిటంటే, ఇతరులు ఎన్ని మంచి పనులు చేసినా మంచి తలుచుకోరట, వాడి చెడ్డ గురించి తలుచుకుంటారట. అలా కాదు, గుణగ్రాహి అన్నాడు. గుణములే సేకరించాలి మనిషి అన్నవాడు. వాడు భాగవతోత్తముడు. హంస ఉన్నది, పాలు నీళ్లు కలిసి ఉంటాయి. ఆ కలిసి ఉన్న పాలు నీళ్లని హంస దగ్గర పెడితే హంస ఏం చేస్తుంది, ముక్కు పెట్టి పాలు తాగి నీళ్లు విడిచిపెడుతుంది. ఆ రకంగా హంసలాగా మనం కూడా ఒక వ్యక్తిలో మంచి చెడు ఉంటే మంచిని సేకరించి చెడును విడిచిపెట్టేస్తే వాడు ఉత్తముడు అనిపించుకుంటాడు. వాడు భాగవతోత్తముడు. పరమ భాగవతోత్తముడు ఎవడు, మంచి చెడు కలిసి ఉన్న వాడిని ఆ చెట్ట నుంచి పూర్తిగా మంచిలోకి మార్చగలిగితే వాడు పరమ భాగవతోత్తముడు. వాళ్ళనే పరమహంసలు అంటారు. పరమహంసలు ఏం చేస్తాయి, పాలు నీళ్లు కలిపి అక్కడ పెడితేట ఆ పరమహంసలు అందులో ముక్కెడతాయట, నీళ్లు కూడా పాలైపోతాయి, వీళ్లను కూడా పాలుగా మార్చాలి. నన్ను అంటూ ఉంటారు ఒక్కొక్కప్పుడు, నీతులతో స్నేహం చేసి వాళ్ళను కూడా మీరు మీతో పాటు పాదయాత్రకు తీసుకెళ్తారు. మిమ్మల్ని తిట్టేవాళ్ళు కూడా ఏమిటంటే, వాళ్ళు ఎన్ని తిట్టినా వాళ్ళ లక్షణం తిట్టడం, నా లక్షణం వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళని బాగు చేయాలి, అది నా లక్షణం. అది ఒకనొక సాధు పురుషుడు నీళ్లలోకి దిగాడు, గంగా జలంలోకి. అక్కడ ఒక తేలు కొట్టుకుపోతుంది పాపం గంగలో, గబుక్కు తేలు చచ్చిపోతుంది. మామూలు మనైతే దిక్కుమాలి తేలిపోతుంది అనుకుంటాం, ఒడ్డు మీద ఉంటేనే చెప్పేటి ఒడ్డు కూడా తప్పుతాం. కానీ సాధు ఏమన్నాడు, జాలిపడి చచ్చిపోతుంది తేలుని గబుక్కుని చేత్తో పైకి తీశాడు, టక్కునది ఏం చేసింది, కుట్టింది. తేలు లక్షణం కుట్టడం, అది నీళ్లలో మునిగిపోతుంది రక్షిద్దామని ఏం తీస్తే దీన్ని కుట్టిందిట అప్ప అని మళ్ళీ వదిలేశాడు. మళ్ళీ మునిగిపోయి చచ్చిపోతుంది, మళ్ళీ ఎత్తాడు, మళ్ళీ కుట్టింది, మళ్ళీ వదిలేశాడు, మళ్ళీ ఎత్తాడు, మళ్ళీ కుట్టింది, మళ్ళీ వదిలేశాడు. ఇంత ఈ పక్కన ఇలాంటి వాడు ఉంటాడు కదా, ఏమిటంటే గురువు గారు ఇలాంటి పనులు చేస్తారు మీరు, ఆ తేలు చచ్చేటప్పుడు కూడా అది కుట్టేస్తూ ఉంటే దాన్ని ఎందుకంటే మీరు పట్టించుకుంటారు, వదిలేండి సామాన్యం వండి అన్నారంట. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా ఆ సాధువు, అబ్బాయి చచ్చేటప్పుడు కూడా దాని బుద్ధి వదలటం లేదు, అది ఆ తేలు యొక్క పుట్టుకతో వచ్చిన లక్షణం కొట్టడం, ఇతరులు కుడుతూనే ఉంటుంది. అది చచ్చిపోయేటప్పుడు కూడా దాని యొక్క సతసిద్ధమైన కొట్టడం అనే లక్షణం దుర్లక్షణం విడిచిపెట్టడంలా. మరి సాధువుని నేను కాపాడటం నా లక్షణం, చచ్చే స్థితి నాకు లేదు, బాధ కలిగిందని నేనెందుకు నా మంచి లక్షణం విడిచిపెడతానన్నట. చచ్చే స్థితిలో ఉన్న తేలే తన లక్షణం విడిచిపెట్టకపోతే, చచ్చే స్థితి లేని నేను నా రక్షించడం అనే లక్షణం ఎలా విడిచిపెడతాను. అంచేత నాది రక్షణ దాన్ని కొట్టడం, ఇవి పోవన్నట. ఆ తర్వాత ఒక ఆగుతూ దాన్ని తీసి ఒడ్డు మీద పారేసంట. అంటే ప్రాణం పోయే స్థితిలో కూడా ఒక తేలు ద్వారా మనం ఆయన నేర్చుకున్నది ఏమిటి, దాని ప్రతి వాడిలో ఏం గొప్ప లక్షణం ఉంది అది ఒకటే తీసుకోవాలి. అలా తీసుకున్నవాడు ఏమవుతాడు, ఏ గుణగ్రాహిణ లోకే దేవై భాగవత స్మృత, అలా ఇతరులలో మంచినే తీసుకుని వాళ్ళని రక్షించడానికి ప్రయత్నించే గుణగ్రాహిణులు ఉన్నారే వాళ్ళు భాగవతోత్తములు, పరమ భాగవతులు అంటే వారు. ఆత్మవత్ సర్వభూతాని ఏ పశ్యంతి నరోత్తమాః తుల్యాః శత్రుషు మిత్రేషు దేవై భాగవతోత్తమాః. ఆత్మవత్ సర్వభూతాన్ని తనలాగా అందరినీ చూసుకోవాలి. నాకు దెబ్బతగిలితే ఎలా ఉంటుందో వాళ్ళకి దెబ్బతగిలిన అంతే అని, తన శరీరమునకు ఏం జరిగితే ఏ రకమైన బాధలు కలుగుతాయో, తనను తిడితే తనకు ఏ బాధ కలుగుతుందో, ఇతరులకు కూడా అవే కలుగుతాయనే ఉద్దేశ్యంతో ఇతరులను తనతో సమానంగా చూసుకునేవాడున్నాడే వాడు పరమ భాగవతోత్తముడు. శత్రుమిత్రుల యందు సమభావంతో ఉండేవాడు పరమ భాగవతోత్తముడు. ధర్మశాస్త్ర ప్రవక్తారహ సత్యవాక్యరతాశ్చయ, ఇతరులకు బాధ కలిగిస్తాయని సత్యం పలకడం మానకూడదట. ధర్మము శాస్త్రాలు ఎవరు బాధపడినా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయాలి. అలా చెప్పేవాడు పరమ భాగవతోత్తముడు. వాడు ఎవడన్నా బాధపడతాడేమో ఇలాంటి, లేకపోతే వీడేమైనా బాధపడతాడేమో, ఎందుకు వచ్చింది ధర్మం చెప్పడం, ఎందుకు వచ్చింది మనం నోరు మూసుకోవచ్చు కదా అనుకోకూడదట. అలా కాకుండా న్యాయం ధర్మం పురాణంలో ఉండే విశేషాలు సత్యం ఉన్న ఉన్నట్టుగా పలికేవాళ్ళు ఉన్నారే వాళ్ళు పరమ భాగవతోత్తముడు. సంత సతాం శుశ్రూషవోయేచ, ఎప్పుడు సతాం సాధు పురుషులకు పండితులకు ఎవడ సేవ చేస్తాడో వాడు భాగవతోత్తముడు. వ్యాకుర్వంతే పురాణాని తాని శృణ్వంతి ఏ తథా తద్వక్తరి చ భక్త ఏ తే వై భాగవతోత్తమ. ఎవడు పురాణాల యొక్క వ్యాఖ్య చేస్తాడో, ఎవడు శ్రద్ధాపూర్వకంగా ఈ పురాణ కథలు చెబుతున్నప్పుడు వింటాడో, ఎవడు ఈ పురాణ ఉపదేశం తన ప్రాణంగా భావిస్తాడో, ఈ ఉపదేశం చేసేవాడిని సద్గురువుగా భాగవతోత్తముడిగా భావిస్తాడో వీళ్ళంతా పరమ భాగవతోత్తము. ఎవడు గోబ్రాహ్మణులకు శుశ్రూష చేస్తాడో, తీర్థయాత్ర పరాయేచ దేవయ్య భాగవతోత్తమ. ఎప్పుడు తీర్థయాత్రలు చేయాలట, నేను 5 ఏళ్ళు తిరిగానండి, నేను 12 ఏళ్ళు తిరిగానండి, 5 ఏళ్ళు తిరిగానండి, ఇంక మారేద్దాం అనుకుంటున్నాను అనుకోకూడదట. ఏమని చెబుతున్నాడు, తీర్థయాత్రా పరాహ. పరాశబ్దానికి సర్వకాలం ప్రాణం పోయేంత వరకు తీర్థయాత్రల మీద ఆసక్తి విడిచిపెట్టకుండా ఉండగలిగితే అటువంటి వాడు పరమ భాగవతోత్తముడు. ఒక్కసారి తీర్థయాత్ర చేస్తేనే వాడు భాగవతుడు, కొంతకాలం చేస్తే భాగవతోత్తముడు. పరమ భాగవతోత్తముడికి ఇక విసుగు విరామం ఉండదట. రోజు పొద్దున్న కాఫీ తాగుతున్నాం, మళ్ళీ సాయంకాలానికి సిద్ధమవడంలా, టేకదాకా తింటున్నాం, మళ్ళీ రాత్రికి మంచి దోశలు తిందాం అనుకోవడంలే, విసుగు చెందుతున్నావా? అలాగే నిరంతరం తీర్థయాత్ర పరులు పరశబ్దానికి ఇంకా అర్పించేయాలన్నమాట దానికి. అది చాలా గొప్ప శబ్దం అనమాట. భక్తిపరుడు, యాత్రాపరుడు, దానపరుడు, ఇవి నరనరా జీర్ణించుకుని అవే తన లక్షణంగా భావించే వాళ్ళకి వాడాలి. అలాంటి తీర్థయాత్ర పరులున్నారే వాళ్ళు పరమ భాగవతోత్తములు. ఇదిగో 60వ శ్లోకంలో చెప్పాడు. ఈ మొత్తం పంచమోధ్యాయంలో భగవానుడు చెప్పిన ఈ శ్లోకాలు ప్రింట్ చేసి తాత్పర్యంతో 10 మందికి పంచిపెట్టండి. కొంతమంది అయినా బాగుపడతారు, కొంతమందిలో అయినా ఉత్తమమైన లక్షణాలు వస్తాయి, వాళ్ళ వల్ల అందరం బాగుపడతాం. ఇప్పుడు కాదు, అనేక తరాలు అనేక జన్మలు ఈ ఒక్క రోజుతో వెళ్ళిపోతుంది అనుకోవద్దు. మన బ్రొద్దు విసుగు లేకుండా ఈ మానవులు పుట్టి జగతి పుట్టి పుట్టి తచ్చి తచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోభ వెతికి కురుట దొడ్డ బుద్ధి అన్నాడు. పుడుతున్నాం చస్తున్నాం పెరుగుతున్నాం ఇలా గడుస్తూనే ఉంటుంది. ఇది ఒక వాటర్ సైకిల్, చక్రం పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిరిగినట్టే. అలాగే ఈ సంసారంలో భ్రమించి నాశనం కాకుండా ఉండడానికి ఇలాంటి భాగవతోత్తముల యొక్క లక్షణాలు నిత్యం అవసరం అట. అన్యేషాం ఉదయం దృష్ట్వా ఏభినందంతి మానవాః హరినామ పరాయేచ దేవై భాగవతోత్తమః. ఇతరుల యొక్క అభ్యుదయము అంటే వృద్ధి, ఇతరులు బాగుపడుతున్నప్పుడు అది చూచి ఎవడు ప్రోత్సహిస్తాడో, నువ్వు ఫస్ట్ క్లాస్లో వేసేవా శభాష్, ఇలాగే వృద్ధిలోకి రా, నీకు ఉద్యోగం వచ్చిందా సంతోషం, నువ్వు కోటీశ్వరుడు అయ్యావా ఇంకా పైకిరా అని ఈ విధంగా వృద్ధిలోకి వచ్చేవాడు, ఇంకా 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 వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఆనందపడేవాడు ఉన్నాడే వీడు భాగవతోత్తము. ఎదురుగుండా ఉన్నప్పుడు అభినందన చెబుతాడంట, పక్కకి వెళ్ళాక ఈ బాబోయ్ వాళ్ళ అబ్బాయిలు ప్యాస్ అయిపోయారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసే నాకు లేదని ఏడుస్తాడు వీడు. వాళ్ళు భాగవతోత్తములు కాలేదు. ఒక ఆవిడ అంది, ఇది నేను చెవులారా విన్నా, వాళ్ళ అబ్బాయికి ఒక జ్వరం వచ్చింది, ఊళ్ళో ఎంతమంది ఉంటే వాళ్ళకి రావడం మానేసి మా అబ్బాయికే రావాలా ఈ దిక్కుమాలిన జ్వరం అంది ఆవిడ. అంటే ఊళ్ళో వాళ్ళందరికీ రావాలి తప్ప వాళ్ళ అబ్బాయికి రాకూడదా? ఈ వీళ్ళు భాగవతోత్తములు కాదు, వీళ్ళు దుర్భాగవతోత్తములు. కాబట్టి ఇలా అనుకోకూడదట, ఇది జీవితంలో ఎవరికి రారాదు అని కోరుకోవాలట. అందుకే మీరు కొంతమందిని చూడండి, భాగవతోత్తమ లక్ష్యం ఏంటంటే పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదని కోరుకుంటారు. అంటే ఇలాంటి కష్టం శత్రువు కూడా అనుభవించకూడదు ఇలా కోరుకోవడం ఉత్తమ లక్షణం. అంటే నోటి వెంబడి రావడం కాదు, మనస్ఫూర్తిగా అనాలి వాడు భాగవతోత్తముడు. ఇతరుల యొక్క వృద్ధిని, ఇతరుల యొక్క బాగుని అలా ఎప్పుడు ఎప్పుడు కోరుకోవాలి. వాడిని గురించి ఇంకా ఇంకా అభివృద్ధిని కాంక్షించాలి. వాళ్ళు భాగవతులు ఎవరు చెప్పేది? శ్రీ భగవంతుడు నారాయణుడు. ఎవరికి? తన వరంతో, తన అంశతో జన్మించిన చిరంజీవి మార్కండేయునికి చెబుతున్నాడు. మనం అది శ్రద్ధాశక్తులతో చెవిని పెట్టవలసిన ఘట్టాలన్నమాట. ఎవడు నిరంతరం హరినామ సంకీర్తనం చేస్తాడు, అన్నిటికీ హరి రామ కృష్ణ శివ అంటాడో వాడు భాగవతోత్తముడు. ఆరామ ఆరోపణ రత తడాగ పరిరక్షక. ఆరామం అంటే తోట, ఉద్యానవనం, తోటలు పెంచేవాళ్ళు, చెరువులు తవ్వించేవాళ్ళు. ఉన్న చెరువులే పూర్తి చేస్తారు ఈ కలియుగంలో. చెరువులు తవ్వించాలి, ఎంతో ఉపయోగపడి. పూడికలు చెరువులు తీయించేవాళ్ళు, చెరువు చుట్టూతో మంచినీటి కోసం కట్టలు కట్టించేవాళ్ళు. ధ్వజస్తంభాలు పైకెత్తించి జీర్ణ కొత్త ఆలయం కట్టడం కంటే జీర్ణమైన ఆలయాన్ని ఉద్ధరించడం గొప్పట. పాడుపడిపోయిన ఆలయాన్ని బాగు చేసేవాడు ఉన్నాడే వాళ్ళు. వీళ్ళంతా భాగవతోత్తములు. కాసార కోపకర్తారస్తేవై భాగవతోత్తమ. చెరువులు కూతులు తవ్వించి మంచినీటిని 10 మందికి ఉపయోగపడేలా ఇచ్చేవాళ్ళు ఉన్నారే వీళ్ళు భాగవతోత్తములు. అంతేకాదు, దేవతల యొక్క నిలయాలు అంటే ఈ ఆలయాల్లో ఏమీ గౌరవం పోతుందని ఆలోచించకుండా చీపురు గట్ట పట్టుకుని తుడిచి, గుడ్డ పెట్టి తుడిచి, పురాణం వినడానికి వచ్చి ఇలాంటి మండపాలను ఎవడు బాగు చేస్తాడో వీళ్ళంతా భాగవతోత్తములే. చాలా మంది ఇక్కడికి వచ్చే కూర్చుందాం అనుకుంటారే తప్ప పిలిస్తే ఇదేమైనా అవమానమేమో అని భావిస్తాం. సహజంగా మన మనస్సులో తెలియదు గనక. ఇలా కాకుండా భక్తి శ్రద్ధలతో ఇది పవిత్రంగా ఉంచడానికి సిద్ధపడేవాడు భాగవతోత్తముడు. ఈ వింటున్నప్పుడు పురాణాదులు కిక్కురు మనకుండా, పక్కవాడు కిక్కురు అంటే వాడు కిక్కురు మనకుండా వాడు నోరు మూసి వాడిని కూడా బాగు చేసేవాడు భాగవతోత్తముడు. గాయత్రి నిరతాయేవై భాగవతోత్తమ. ఎవళ్ళు గాయత్రి మంత్రం మీద భక్తి శ్రద్ధలతో గాయత్రిని ధ్యానం చేస్తారో వాళ్ళు భాగవతోత్తములు. ఏ అభినందంతి నామాని హరే శ్రుత్వాతిహర్షితాః రోమాంచిత శరీరాశ్చ తే వై భాగవతోత్తమః. హరినామస్మరణం జరుగుతున్నప్పుడు ఓహో హరినామమా హరినామమా అని పులకించి ఒళ్ళు గగురు పుడుస్తూ ఉండగా తిని పలికే వాళ్ళంతా భాగవతోత్తములు. ఆనందంతో మనస్ఫూర్తిగా అనాలట. ఏదో వాడెవడో అనిపిస్తున్నాడు, మనం అంటున్నాం లేనిపోని గొడవ అని మనస్సు పెట్టకుండా ఇష్టం లేకుండా అనకూడదు, ఇష్టంతో అనాలి. తులసి కానం దృష్ట ఏ నమస్కొర్వతే నర. తులసి కానబడిందా, తులసి వనం, తులసి మొక్క, తక్షణం నమస్కారం చెయ్యాలి వాడు భాగవతోత్తముడు. సిగ్గుపడకూడదట. మన దగ్గరే ఆ సిగ్గు. రోడ్డు మీద పెడుతున్నప్పుడు దేవాలయం కనపడితే పూర్తిగా దండం పెడితే పక్కవాడు వస్తాడేమోనని పుష్యు అంటున్నాడు. ఈ మధ్యన ముద్దులు దిక్కుమాల ముద్దులు ఇదేమిటో తెలియదు, నాకు అర్థం కాలేదు. బస్సుల్లో పెడతాడు, చుప్పు చుప్పు అంటున్నాడు. చుప్పు చుప్పు అంటే తప్పు. రెండు చేతులు జోడించి భగవంతుడికి నమస్కారం చెయ్యాలి. అంతేగాని ఈ దిక్కుమాలని కాకెంగిలి ముద్దులేమిటి. అంచేత ఆనందంతో నమస్కొర్వతే ఏ నరాహ దేవై భాగవతం. భక్తిగా నమస్కరించాలట తులసి వనం చూడగానే వాడు భాగవతోత్తముడు. తులసి అంత గొప్పది. తత్ కాష్ఠాంకిత కర్ణాయే దేవై భాగవతోత్తమ. ఆ తులసి పుల్లలు గాని, తులసి పూసలు గాని చెవుల్లో ధరించే వాళ్ళు ఉంటారే వాళ్ళు పరమ భాగవతోత్తముడు. తులసి మాలని మెడలో వేసుకున్న చెవి చుట్టూ తులసి మాలను కూరలు ఇలా ధరించేవారు. ఇప్పుడు మనం రింగులు వేసుకున్నట్టే చెవులకి ఇప్పుడు బంగారం రింగు వేసుకుని టింగు రంగా అని తిరుగుతున్నాం కానీ తులసి మాలలు వేసుకు తిరిగేవారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఎవడు రాడు. వాళ్ళని తీసుకెళ్లడానికి దేవదూతలు వస్తారు. వాళ్ళు భాగవతోత్తములు. తులసి గంధమగ్రాయ సంతోషం కొర్వతే తుయే తన్మూల మృత్తికాం యేచితేవై భాగవతోత్తమాహం. తులసి మీద నుంచి వచ్చే సువాసన ఉందే, ఆ వాసన తీల్చగానే పులకించి సంతోషించాలి వాడు భాగవతోత్తముడు. ఆ తులసి చెట్టు కింద ఉండేంత మట్టిని విభూతి కింద ధరిస్తే వాడింక పరమ భాగవతోత్తముడు. ఎవడు తన వర్ణ ఆశ్రమాచారాలు పాటిస్తాడో, అతిథులను పూజిస్తాడో, వేదాల వాక్యాల మీద ఆనందంతో వింటాడో, మంత్రం చదువుతున్నారు గుళ్ళు అర్థం అక్కర్లా అది వింటే చాలు, వాళ్ళంతా భాగవతోత్తములే. శివప్రియా శివాసక్త చెప్తున్నది విష్ణువు. శివాలయంలో గడుగు పెట్టని ఇంకా వెర్రి భక్తులు ఉన్నారు, విష్ణు ఆలయం భక్తులు. విష్ణు ఆలయంలో గడుగు పెట్టని వెర్రి శివ భక్తులు ఉన్నారు, వీర వైష్ణవులు వీర సేవులు. వీళ్ళకి నాశనం తప్పదట. ఒక ఆవిడ భాగవతం విని, ఆ ఎప్పుడు మీరు కృష్ణుడి గురించి చెప్పారు, అమ్మవారే గొప్ప వారు అంటారు మీ మొహం అంటుంది ఒక ఆవిడ. మరొక ఆవిడ ఇంకోటి అంటారు. ఇలా ఒక్కొక్కడు ఒక్కోటి మాట్లాడుతున్నారు. ఈ సృష్టిలో అన్ని నామాలు ఒకటే అనే జ్ఞానం కలిగితే వాడు భాగవతోత్తముడు. అందుకే భగవానుడు ఏమన్నాడు, శివప్రియా శివుడు అంటే ఇష్టపడేవాడు, శివాసక్త శివుడి మీద ఆసక్తి మనస్సు పెట్టేవాడు, శివ పాదార్చనేరత శివుడి పాదాలు అర్చించేవాడు, త్రిపుండ్రధారిణ విభూతి ఇలా అడ్డంగా కాని విష్ణువు యొక్క నిలువు నామాలు కావి ఏవైనా పర్వాలేదు ధరించేవాళ్ళు ఉన్నారే. దేవై భాగవతోత్తమాహ వీళ్ళంతా పరమ భాగవతోత్తములు సందేహం. వ్యాహరంతి చ నామాని హరే శంభోర్మహాత్మన. ఎంత విచిత్రం, హరినామస్మరణం లేక హరనామస్మరణం ఈ రెండింటిలో ఏది జపించినా వీడు భాగవతోత్తముడే. హరిని జపిస్తే శివుడు కనపడాలట, శివుడిని జపిస్తే హరి కనపడాలట. అలా కనపడితే పరమ భాగవతోత్తముడు, వాడంత గొప్పవాడలేడు. నారాయణ నారాయణ అన్నప్పుడు శివుడు కనపడగలిగితే, శివశివ అంటే విష్ణువు కనపడగలిగితే శివుడికి కేశవుడికి అభేద తత్వం పాటిస్తున్నట్టు. రావణాసురుడి లాగాను ఇంకోటి లాగాను ఇది అది రెండు వేరు అని అనుకోకుండా ఈ రెట్టిని సమతౌల్యంతో ఇద్దరు ఒకటి అనే భావంతో చూడగలిగితే వాడు పరమ భాగవతోత్తముడట. హరినా హరనామమే గాని హరినామధేయము త్రిజగానెవరు స్మరింపరాదు అన్నట్ట రావణాసురుడు. పొరపాటున శివనామమే కాని విష్ణునామం చెప్పిస్తే ఒప్పుకోనే బొమ్మన్నాడు వాడు. అలా కాకుండా ఉండాలి. తర్వాత రుద్రాక్ష అలంకృతాయే చ దేవై భాగవతోత్తమాః. ఇందాక తులసి పూసలు చెప్పాడు, ఇప్పుడు రుద్రాక్షలు. ఈ రుద్రాక్షలు ధరించే వాళ్ళు కూడా భాగవతోత్తములు. అయితే రుద్రాక్షలు కేవలం అలంకారంగా కాకుండా ప్రేమగా భక్తిగా ఇవి నిజంగా శివుడి కళ్ళు అనే దృష్టితో ధరించాలి. ఏదో బంగారం నవర వేసుకున్నాడు షో కోసం అలా వేసుకోకూడదు. 10 మంది యొక్క ప్రదర్శన కోసం కాదు, తన భక్తికి నిదర్శనగా వేసుకోవాలి. వ్యాహరంతి చ నామాని హరే శంభోర్ మహాత్మన ఏ యజంతి మహాదేవం క్రతుభిర్ బహు దక్షిణై. శివ పూజ శివార్చన యజ్ఞాలు ఇవి చేసేవు కూడా పరమ భాగవతోత్తము. హరైనా ఇంకేదైనా ఇష్టమైన తనకిష్టమైన భగవన్ నామాన్ని భక్తిగా కీర్తించే పర ప్రతివాడు భాగవతుడే. విదితాని చ శాస్త్రాన్ని పరార్థం ప్రవదంతి సర్వత్ర గుణభాసో ఏ దేవై భాగవత స్మృత. ఎవడు గంభీరమైన ఇలాంటి శాస్త్రాల అర్థం తాను తెలుసుకుని ఇతరులకు తెలియజేస్తాడో, చాలా మంది తెలుసుకుని చెప్పకుండా దాచుకుంటారు, ఎందుకు వచ్చింది మనుషులకి చెబితే ఉపయోగం. అలా కాదు, అలా చెప్పేవాడు ఉన్నాడే వాళ్ళు భాగవతోత్తములు తన పాండిత్యాన్ని. ఈ పండితుణ్ణి ఉపయోగించుకుని యథాశక్తి దక్షిణలు ఇవ్వకుండా వాళ్ళని అవమానించి వాళ్ళ శ్రమను దోచుకునేవాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు భాగవతులు కాలేరు. శ్రమకు తగిన ఫలితం అందించే వాళ్ళు కూడా పరమ భాగవతోత్తములు. వీళ్ళని గుణభాజ అన్నాడు భగవంతుడు. ఆ గుణమునకు తగినటువంటి పదార్థములు ఇవ్వాలట, ఊరక చేతులు తులుపుకొని వెళ్ళిపోరాదట. దేవై భాగవత స్మృత. శివేచ పరమేశేచ విష్ణువుచ పరమాత్మని ఇప్పుడు చెప్పాడు. ఇక్కడ శివుడవ్వచ్చు, పరమేశ్వరుడు అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, భగవంతుడు విష్ణు అవ్వచ్చు. ఇలాగా అంబైనా శివుడైనా విష్ణువైనా ఇంకోటైనా సరే ఈ పరమాత్ముడి యొక్క సమస్త నామాలు చివరికి ఒకే భగవంతుడి చేరుస్తాయి, భగవంతుడు ఒక్కడే అని సమబుద్ధ్యా ప్రవర్తంతే. ఎవరు సమభావంతో ఉంటారో వారు భాగవతులు. ఇలా పురాణం జరుగుతున్నప్పుడు గంట కొడితే వాళ్ళు అభాగవతోత్తం. శివాగ్ని కార్య నిరతాః పంచాక్షర జపే రతాః శివ ధ్యాన రతాయే చ దేవై భాగవతోత్తమాః. శివ అగ్ని కార్యముల యందు పంచాక్షర జపమునందు శివ ధ్యాన రతులు అయినటువంటి ప్రతి వాళ్ళు భాగవతోత్తములు. ఇక వేసవి కాలం వచ్చినప్పుడు పానీయాలు అన్నము దానం చేసేవాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు పరమ భాగవతోత్తములు. ఏకాదశి వ్రతరతాః దేవై భాగవతోత్తమ. ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వాళ్ళు భాగవతోత్తములు. ద్వాదశి పంచమి షష్ఠి సప్తమి చ వ్రతరతాః దేవై భాగవతోత్తమ. ద్వాదశి పంచమి షష్ఠి సప్తమి ఈ వ్రతాలు ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సర కాలమైన జీవితంలో విడిచిపెట్టకుండా తమ జీవితకాలంలో వీటిని కూడా అనుష్ఠించిన వాళ్ళు ఉంటారే, వాళ్ళంతా పరమ భాగవతోత్తములు. గోదాన నిరతాయే చ కన్యా దాన రతాశ్చయే మదర్థం కర్మకర్తారస్తేవై భాగవతోత్తమ. గోదానం కన్యాదానం ఈ రెండూ చేసేవాళ్ళు నా కోసం ఏదైనా ఇది ఏ పని చేసినా సరే వాసుదేవార్పణ వస్తువు అనుకోవాలి. అంటే ఆ పని చేసినప్పుడు ఇది భగవంతుడికి చేస్తున్నాను, ఇది ఆ భగవంతుడికి అర్పిస్తున్నాను, అది బుద్ధి కావాలి. ఒక కాఫీ ఇచ్చి పద్మాగర్ గారికి కాఫీ ఇస్తాను అనుకోకూడదు, ఓ పాలు ఇచ్చో ఇది హరికి హరికి సమర్పిస్తున్నాను. అలా సమర్పిస్తున్న వాడు ఉన్నారే వాళ్ళు భాగవతులు. ఏతే భాగవత విప్రహ కేచిత్తత్ర ప్రకీర్తితాక మయాపి గదితుం శక్యా నాప్త కోటి శతైరపి. ఇన్ని చెప్పా ఉన్నాడు తెలుసా అండి, నేను కూడా కోటానుకోట్ల శుభ లక్షణములు భాగవత లక్షణాలు కలిగినటువంటి ఉత్తములు గొప్పతనం చెప్పలేను. భాగవతోత్తములకి అన్ని గుణాలు ఉన్నాయి, ఏళ్ళు పుడుతుంది బూండ్లు పుడుతుంది, కానీ నీ కోసం నీ ద్వారా లోకంలో భక్తులకి తెలియడం కోసం కొన్ని విశేషాలు చెప్పాను. అబ్బాయ మార్కండేయ తస్మాత్ తమపి విప్రేంద్ర సుశీలో భవ సర్వదా. ఇవి విను, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించు, నువ్వు సుశీలుడు అవుతావు. అప్పుడు నీకు భవిష్యత్తులో వచ్చేటటువంటి ఫలితం అంత ఎంత కాదు నేను కూడా చెప్పలేను అన్నాడు. అన్నీ ఆచరించగలిగితే సరే సరే, అన్ని ఎలాగో ఆచరించలేము, ఒక్కటైనా ఆచరిద్దాం. అప్పుడు తద్వారా వాడు భాగవతోత్తముడు అనిపించుకోవాలి, ఈ పని చేయమన్నాడు. ఏ పని చేస్తున్నా నా మూర్తిని నా రూపాన్ని నీ మనస్సులో అట్టే పెట్టుకో. అప్పుడేమవుతావు, పరం నిర్వాణం ఆప్స్యసి. గొప్ప మోక్షం, నిర్వాణము అంటే మళ్ళీ భూమి మీదకి తిరిగి రాని మోక్షం. విష్ణువు లోకానికి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వస్తున్నారు కదా, అదేంటండి అంటే మరి జయ విజయులు మళ్ళీ రాక్షసులే పుట్ల ఎంతమంది వైకుంఠానికి వెళ్ళి తిరిగి రారా? భృగు వెళ్ళాడు, విష్ణువుని తన్ని బయటకు వచ్చేసారా? ఆఖరికి విష్ణువే భూలోకంలో అవతరిస్తున్నాడు. కానీ కొంతమంది ఉంటారట, ఇక వైకుంఠం నుంచి తిరిగి వాళ్ళు నేల మీదకి రారట. ఆ స్థాయికి వెళ్ళాలి, వెళ్ళాలంటే ఇలాంటి భాగవతోత్తముడవు కా ఇది విను అని అవన్నీ ఆ కృపానికి హరి చెప్పి వరాలిచ్చాడు. పరమ ప్రియుణ్ణిగా చేసుకున్నాడు ఆయన, అంతర్ధానం అయిపోయాడు, చూస్తూ ఉండగా మాయమైపోయాడు. మహాభాగ్యశాలట ఆయన మార్కండేయుడు, హరిభక్తిలో నిరంతరం మునిగిపోయాడు. ఇంతకంటే భాగ్యం ఏమున్నది, ఆ భగవంతుడు చూచాడు, ఆయన వాక్కులు విన్నాడు, ఆయనంతటా ఆయన ఇవి భగవద్భక్తుల లక్షణాలను చెబితే విన్నాడు, అవి ఆచరించాడు. అందువల్ల అనుష్ఠానం చేసుకుని యజ్ఞాలు చేసి భగవంతుడిని భజించాడు. ఆయన చేసేటండి తీర్థయాత్రలు, ఈ సృష్టిలో అన్ని తీర్థయాత్రల్లో మళ్ళీ శంకరాచార్యుడు మాత్రమే ఇంచుమించుగా చేయగలిగాడు, ఇంకెవరో చేయలేదు. ప్రపంచంలో ఆయన తిరిగి తిరిగి కేదారం బదరి మొదలైన క్షేత్రాలు ఎన్నిసార్లు తిరిగాడో ఆయనకి అర్థం లేదు. అలా తిరిగట్ట, హరిభక్తి రుతుడికి తిరిగట్ట, ఆనందంతో తిరిగట్ట. ఆ యాత్రల్లో కొన్ని చోట్ల కష్టాలు వస్తాయి, అన్ని చోట్ల ఒకే రకంగా దొరుకుతాయి. ఏంటి, ఒక్కో చోట పేకదాకా తిండి దొరుకుతుంది, ఒక్కో చోట దొరకదు, అందులో ఈనాడు తిరిగి మన పోటోళ్ళకి పొద్దున లేస్తే కాఫీ కదా ప్రాణ. ఆ ఓ చెంబుడు కాఫీ పడితే గాని కాఫీ ఈ శరీరం కదా. అలాంటి కష్టాలకు ఓర్చుకుని తిరగాలి అప్పుడప్పుడు. పొద్దున్న నుంచి ఏదో అనుకున్నామండి, మీతో వచ్చాం, మీరు కాఫీ కూడా పోయలేదు అని ఏడిస్తే ఇంక తీర్థయాత్ర ఏమిటి? వస్తాయి కష్టాలు అలాంటి. అంటే ఎందుకు చెప్తానంటే, అసలు మీ వాటి గురించి ఆలోచించకుండా కేవలం యాత్ర కోసం చేశాడే. అంటే మనం అంతలా చేయలేకపోయినా ఇంచుమించు కొంతైనా పాటించగలిగితే బాగుంటుంది అనడం కోసం ఇది ఉదాహరణ తీసుకోవాలి. అందుకని మార్కండేయుడు ఏమన్నాడు, మార్కండేయో మహాభాగ హరిభక్తి రతస్సద. మార్కండేయుడు మహాభాగుడు ఆయన. ఇన్ని తిరగగలిగాడంటే, భగవంతుడు చెప్పిన నియమాలు పాటించగలిగాడంటే ఆయనలో నిండి ఉన్న హరిభక్తి ఆ పని చేయించింది. అంతటి హరిభక్తి 100 రూపాయలు మానవులలో ఉండదు. అందుకే వాళ్ళు అంతలా చేయలేరు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.